యథాయోగ్యం అంటే మీరు తథాకులను ఆశీర్వదిస్తున్నట్టు ఓం నమశివాయ అని మనం చెప్పాలి. ఓం అనగా నమశివాయ ఓం నమో నారాయణ ఉపదేశానికి రావడం అసలు నేను చెప్పడం ఓం నమో అని కదా నారాయణ అవునంటే నాకే ఉపదేశం అంటే నేనే అవి ఉపదేశం వీటి యథాయోగ్యం యథాయోగ్యం మీరు కూడా అవ్వాలి. ఇంక మీద ఎప్పుడు మేము ముందు చచ్చిపోతాం ఇంకో రకంగా చచ్చిపోతాం ఎంత గొప్ప వచ్చినా సరే నిన్న నేను చచ్చిపోతే నాకు మీ విలువ తెలుస్తుందా విలువ తెలుస్తుంది హాయిగా భగవంతుడిని ఆ అమ్మని వాళ్ళందరం పట్టిస్తాం జగదమ్మ హాయిగా నన్ను నువ్వు ఎలా అనుకరిస్తావో అలా అనుకరించి తప్పరు కదా మాట అలా ఉంటే ఉపయోగం అంతకంటే లేదు తెలియక అంటే తప్పలేదు అవన్నీ క్షమించేస్తున్న అమ్మవారికి అజ్ఞానంతో ఏమన్నా క్షమిస్తుంది ఇప్పుడు విన్నాక మళ్ళీ అమ్మారంటే మాత్రం క్షమిస్తుంది దాని ప్రాయశ్చితం ఒకటే 200 గజాలు దానం చేస్తే ధనం నుంచి 200 గజాలు మాట కాస్త వస్తాడు ఒక అరగతి దగ్గర వీడు ఒప్పుకోవాలి ఎక్కువైనా పర్వాలేదు అమ్మా శివాపుత్ర గారు ఇంకొకళ్ళు అందరూ కూడా చేస్తున్నారు ఎప్పుడో ఏ కోరిక కోరదు నమః పార్వతీ పదే ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ అమ్మ ఓం నమో భగవతే వాసుదేవాయ నా కోరికలన్నీ తీరే కడతీరే ఈ సుహృదంబులయ్యి శిఖులు అగ్నివక్త్రం కూడా చక్కగా వేల్చబడింది అగ్నిలో బాగా ద్రవ్యం వెయ్యబడినట్టు అయిందనమాట. సాధారణంగా ద్రవ్యం వేస్తే అగ్నిహోత్రుడు సంతోషించి స్వచ్ఛంగా పొగ లేకుండా వెలుగుతాడు. అలా ఉంది ఇప్పుడు కళ్యాణది కాలము ఈ కాలం కళ్యాణ కాలం అంటే పవిత్ర కాలం మంచి కాలం ఇది మంచిది ఏమంటాం కదా గుట్టేయమండి అంటాం. స్వామి అడుగు పెట్టాక అది కళ్యాణ కాలం కాకపోతే బ్యాడ్ టైం ఎలా అవుతుంది తెలుసో తెలియదు ఆ మాట ఆయన చిరుండ ఊరాది సరే నీ దర్శనం వల్ల నేను కూడా సంతోషించాను అన్నాడు. సరే సరే అది నీకేం కావాలో కోరుకోండి ఏదైతే ఇచ్చేస్తాను కాస్త కొస్తా కాదు వర చేలంబులో మాటలో ఫలములో వన్యంబులో గోవులో హరులో కాంచనమో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో హరులో కాంచనమో నికేతనములో హర్యంబులో ధరణీఖండము కాక ఏమటికెదో ధాత్రీ సురేవుడోత్తమా ఏం కోరుకుంటే తీస్తాను వరచేలంబులు మంచి బట్టలు కావాలా తీసుకొచ్చేస్తానంటే పట్టంచు చీరలు మంచి అద్భుతమైన అంచులేదు చుంచు పంచులు కాదు తడిపి తరపుదనే గోచి ఒడ్డుగా మారిపోయే బట్టలు కాకుండా విలువైన బట్టలు ఇస్తాను అవి కావాలా కొడుకో మాటలో బంగారం కాసులు కావాలా 15 గ్రాములు బిళ్ళలు ఉన్నాయి తీసుకొచ్చి బస్తాలు బస్తాలు కనకాభిషేకం కింద పోస్తాను ఆ మధ్యలో ఒకటి కనకాభిషేకం చేసి గురుగారు పెట్టుకెళ్ళండి నాడు ఎక్కడ కనకం కనపడదు నాకు సునకం తప్పక్కడ ఏదో రథం రాసి అక్క చేతి కనకం కనకం అంటే జాగ్రత్త అంటుంది ఏది చేతిలో అలా ఉంది అలా కాకుండా నీకు నిజంగా మాటలు ఇస్తాను వన్యంలో అడవిలో ఉన్న వస్తువులు కావాలా చెత్తపండు గర్భలు గంధం చెక్కం ఇలా మొత్తం మీద అటవీ సంపద కావాలంటే అది ఇస్తాను లేక భూములు కావాలా అవి ఇస్తాను కరువులో ఏనుగులు కావాలా కొరుకో పడుకో తెచ్చేస్తాను కాంచనము బంగారం కావాలా ఇస్తాను.
నీకే నమ్మలో ఇల్లు కావాలా చెప్పి ఎక్కడ కావాలి ఎక్కడ. నీకు మన ఇంద్రమ్మ పథకం గొప్పలు కాదు, ఊరిపోయే గొప్పలు. ఒరిజినల్ అద్భుతమైనటువంటి ఇస్తాను.
గ్రామాలు కావాలా ఇచ్చేస్తాను వస్తుంది. ఏలూరు నీది, అగ్రహారం నీది, కొమ్మలు నీదే, అన్ని నీవే. సిరిగారపేట నీది, దొండపోడు నీది, బెండపోడు నీది, కొత్తూరు నీది, అన్ని ఇచ్చేస్తాను. ఇంకేమైనా పొలాలు కావాలా అవి ఇచ్చేస్తాను. హరులో గుర్రాలు కావాలా ఇచ్చేస్తాను. లేకపోతే సుందర స్త్రీలు కావాలా పెళ్లి చేసుకుంటానంటే చెప్పి ఇప్పటికిప్పుడే ప్రకటన ఇప్పించి నీ పనికి వచ్చే జోడి తెప్పించేస్తాను. లేక రథాలు కావాలా, విభృష్టితో అన్నం ఉంగులో ఇవేమవుతున్నావో మాంచి భోజనం తెప్పించమంటావా. ఎందుకంటే సహజంగా బ్రాహ్మణు భోజన ప్రియ పులిహార దత్తోజన కట్టుకుంగలి పాయసం అన్ని తెప్పించేస్తాను. ఇవేమీ కాకపోతే ధరణి ఖండము ఏకంగా. ఎందుకంటే భూఖండం ఇచ్చామంటే ఆసియా కావాలా, ఐరోపా కావాలా, అమెరికా ఖండం కావాలా, చీకటి ఖండం కావాలా. నేను చెప్పిన లిస్టులో లేదు, ఇంకేమైనా ఉన్నాయేమో నీ దగ్గర. కాక ఏం పెరిగదు, ఇందులో కాకుండా ఉంటే ఇంకేం కావాలో కొడుకు. ధాత్రీసురేంద్రోత్తమ ఓ బ్రాహ్మణోత్తమ నువ్వు అడగానే గాని ఏదేనిస్తారు, అడగంటే అమ్మాయినా పెట్టదు కానీ నీకేం కావాలి అడగాయన. మహారాజా నువ్వు నన్ను అడిగావు ఏం కావాలో కోరుకో. నీ వంశం అంత గొప్పదయ్యా, నీ వంశంలో అందరూ అటువంటి వాళ్ళే. అయినా నేనేం చెప్పను, ఇది నాకు నెలవని ఏమిటి చెప్పుదు. ఒక చోటనక ఉండనేతు, ఒక చోటనక నేను ఉండనేతు, అది నేర్పు ఇది నేర్పు నన్ను ఎలా చెప్పగా నేరుపులన్నీ నేననేర్పు. ఇది నాకు నివాస స్థానం అని ఎలా చెప్పను, ఎందుకంటే నేను ఒక చోట రక ఉండ, ఒక చోట రక నేను ఉండ నేర్పు. ఇలా పలాన పాటు ఉంటామని చెప్పలేదు, అన్ని చోట్ల ఉంటాను. ఎక్కడ ఉండగా తిరుగుతూ ఉంటాను నేను, అంటే సర్వాంతర్యాన్ని ఫలానా తోటే ఉంటానని చెప్పలేను. ఇదే నివాస స్థానం అని చెప్పలేను. అమాయకత్వంతో అక్కడే ఉంటాడండి, నీకు ఎక్కడ ఉండట్లేదు అనుకోవడం అజ్ఞానం. నేను ఎక్కడ ఉంటానో నాకు తెలియదు. ఇంకా ఏం నేర్చుకున్నావు నువ్వు, ఏం చదివావు అని అడుగుతున్నావు. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటున్నావు నువ్వు. వాట్ ఆర్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏం చెప్పను, అది నేర్చు ఇది నేర్చుకునేది ఏదో చెప్పక, అది చదివా ఇది చదివాను కాదు, అన్నీ నేర్చుకున్నాను. అసలు స్కిల్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి, నేర్పులన్నీ నేర్చు. ఇంకా డబ్బుందా లేదా, సిరియు తొల్లిగలదు చెప్పదాటి సుజనులందు తరచు చచ్చియుందు. ఒకప్పుడు లక్ష్మి ఉండేది, ఇప్పుడు నా లక్ష్మి అంటే పైకి ఆపైన నా భార్య అన్నమాట. నీ ఇలాంటి మహానుభావులు యత్నం చేస్తే నీ దగ్గరకు వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి లేదు, మహాత్మ దగ్గర గడిపోయింది. నన్ను ఎన్ని కోరిన కోరికలైనా కోరుకోమని తీరుస్తానని అన్నావు, చెప్పాగా నీ వంశవది. తొలి నీ తాత హిరణ్యాక్షుణ్ణి విసిజయంబు చేసి శ్రీమన్నారాయణుడు వరాహ రూపంబున అతని వధించి. నీ మూడవ తాత హిరణ్యాక్షుడు ఒక ఆయన ఉన్నాడు, ప్రపంచాన్ని జయించాడు. భూమిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తే విష్ణుమూర్తి వరాహ రూపంలో చంపాడు. ఇది తెలుసుకుని ఆ హిరణ్యాక్షుని అన్నగారు హిరణ్యకశిపుడు ఆక్రహోదకుడై, ఎక్కడున్నాడు ఈ హరి, హరికి ఈ దెబ్బతో సరి అని సోలం పుచ్చుకుని వైకుంఠం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. సోలాయుధ హస్తుండై కాలాంతకులీలనతడు గడదేరగ, సోలం పుచ్చుకుని భయంకరమైన యముడిలా వైకుంఠం మీదకి వస్తూ ఉంటే అది చూచాడు విష్ణుమూర్తి. వీడికి బ్రహ్మవరాలు ఉన్నాయి, వీడిని ఇప్పుడు జయించలేము చంపలేము, అలాగని ఎక్కడికి వెళతాం అని ఎదుర్కోలేక అంత విష్ణువు కూడా వాడు గాలి తీసుకుంటూ ఉంటే ఉచ్ఛ్వాసరంధ్ర దిశన్ హృదయంలోకి వెళ్ళిపోయాడు. వాడి హృదయంలోకి వెళ్ళాడు, గుండెల్లో దక్కున్నాడు. ప్రత్యక్ష క్రియా వీరుడు ఎదురుగుండా కనపడడానికి వీలు లేక చివరికి ఆ హిరణ్యకశిపుడు ఆదిశేషుడి దగ్గరకు వచ్చి, ఏం శేష, ఏడు విష్ణు అంటే నీలోనే ఉన్నాడుగా అన్నాడు. ఆయన ఇదే విష్ణు గొప్పతనం, పారిపోడు అక్కడే ఉంటాడు, కానీ ఆయన ఉన్నాడు వీడి తెలియదు. ఎక్కువ మాట్లాడేవంటే పడగలు విరగొడతా తప్పు అన్నాడు ఆయన, తగ్గాడు అది అని. విష్ణువు నన్ను చూచి పిరికాడి పారిపోయాడు, వాడెక్కడున్నాడు రా, నేను విష్ణువుని చేయించానని. ఆ హిరణ్యకశిపుడు వెళ్ళిపోయాడు అక్కడ నుండి. అంతటి విశ్వ విజేత హిరణ్యకశిపుడు, అతన్ని నరసింహ రూపంతో విష్ణువు చంపాడు, అది వేరే విషయం అనుకో. ఇక ఆ హిరణ్యకశిపుడి కుమారుల్లో పెద్దవాడు ప్రహ్లాదుడు, మీ తాత మహానుభావుడు, మీ తాత ప్రహ్లాదుడు లాంటి గొప్పవాడు ఎక్కడుంటాడయ్యా? పరమజ్ఞాని భాగవతోత్తముడు గుణనిధియగు ప్రహ్లాదు గుణములని కవులు కలవగురు కాలమునంతడు టింపన శక్యంబులు గణిపతికి బృహస్పతికి భాషాపతికి. గుణనిధి ప్రహ్లాదుడు సకల సుగుణాల రాశి, ఆయన గుణములు చాలా ఉన్నాయి. ఎన్ని ఏళ్ళైనా ప్రహ్లాదుడిని పొగట్టడానికి సరిపోదు, అన్ని గుణములు ఉన్నాయి. సాధారణంగా ఒక వ్యక్తిలో కంటపు రేఖ ఇంకేం ఉండదు అందులో. కానీ గురుకాలమునం గడు తెంపన శక్యంబు, ఎన్నేళ్లు పొగిడినా పొగడచ్చు, అన్ని సుగుణములు అన్ని మంచి లక్షణములు అంత పాండిత్యం అంత జ్ఞానం అంత దివ్యశక్తి ఉన్న ఉత్తముడు మీ తాత ప్రహ్లాదుడు. అతన్ని పొగటం నాకే కాదు, పడిపతికి బృహస్పతికి భాషాపతికి. పడిపతి అంటే ఆదిశేషుడు, ఆదిశేషుడు అంతటి పండితుడు కూడా పొగడలేడు అతన్ని, బృహస్పతి పొగడలేడు, భాషాపతి కూడా పొగడలేడు. ఇలా ఎవరు పొగడడానికి వీలు కానంది అత్యద్భుత దివ్య శక్తులు మహామహిమలు సుగుణములు కలిగిన మహానుభావుడు ఆ ప్రహ్లాద కుమారుడు అంటే, ఆ మహానుభావుడి సుగుణాలన్నీ తర్వాత చెప్పుకుందాం. మీ నాన్నగారు విరోచనుడు మాత్రం తక్కువడా? మీ తండ్రి విరోచనుడు, మహాతపస్సు చేసి బ్రహ్మ ద్వారా వరాలు పొందాడు. ఏమని వరం పొందట, తనంత తాను చావాలనుకుంటే తప్ప అతను ఎవరు చంపలేకండి. అతనికి స్వచ్ఛంద వరణం ఇచ్చాడు బ్రహ్మ, అంటే నేను తస్తాను అంటే తస్తాడు, లేదా కావడం తను ఎవడన్నా కోరుకుంటాడా? కోరుకోడు. ఆ విధంగా తనంత తాను చావటానికి వీలుగా ఉన్న వరం కోరుకున్న అతని పరాక్రమానికి తట్టుకోలేక ఇంద్రాది దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళి, మహేంద్ర నీకేమిటిది అని ఏడ్చారు. సరే దేవతలతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, ఈ విరోచనుడు ప్రహ్లాద కుమారుడు మమ్మల్ని జయించాడు, స్వర్గలోకాన్ని ఆక్రమించాడు, వాడిని జయించలేకపోతున్నాం, వాడిని చంపే మార్గం చెప్పమంటే వాడిని ఎవరో చంపలేరయ్యా, వాడికి వరం ఇచ్చాను, వాడిని ఒక్కడే చంపగలడు, ఎవరండి అన్నారు. వాడిని వాడే చంపగలడు, ఇంకెవడు చంపలేదు. వాడు కనుక నేను తస్తానంటే వాడు తస్తాడు, లేక చావడు, కానీ తనంతా తాను వాడు తస్తాను అని అన్నాడు. మరి ఇంకెలాగండి అన్నాడు దేవతలు. అదే మరి కంగారు అడగండి, వాడికి ఒక గొప్ప నియమం ఉంది, ఎవడైనా బ్రాహ్మణుడు వచ్చి అడిగితే ఏదైనా ఇస్తాడు. మీరు బ్రాహ్మణ రూపంలో వాడి దగ్గరికి వెళ్ళి మీ ప్రాణం ఎమ్మని అడగండి, ఇచ్చేస్తాడు, అప్పుడు తస్తాడు, లేదా వాడు చావడతారు. అప్పుడు ఏం చేశారు ఇంద్రాది దేవతలు, తండ్రి ఇచ్చిన మాతృడని నీవు ఈ లోకమున్నను. వెంటనే ఇంద్రాది దేవతలంతా బ్రహ్మదేవ బలివరం ఇచ్చావయ్యా అని పొంగిపోయి ఆనందపడిపోయి అప్పటికప్పుడే అందరూ బ్రాహ్మణ వేషం వేసేస్తున్నారు. మంచి పిలకలు గిలకలు పెట్టేసుకుని కొత్తప్పుడు గుర్తు పెట్టుకునే వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద విభూతులు పెట్టేసుకుని పుష్కరాలు చూడండి, అందరూ అక్కడ చేరిపోతారు. అలాగా మంచి హుషారుగా తయారైపోయి వచ్చేసారు. మహానుభావ విరోచన పుణ్యాత్మ దాత దేహీ దేహీ అన్న బ్రాహ్మణోత్తములారా, బ్రాహ్మణ చదివితే ప్రాణమైనా ఇస్తాను నేను, కోరుకోండి నీకేం కావాలో అన్నాడు ఈ విరోచనుడు. ఇదో మాటిచ్చి తప్పకూడదే అంటే బ్రాహ్మణోత్తములకు మాటిచ్చి తప్పుతారా? కోరుకోండి ప్రాణమైనా ఇస్తానండి అన్నట్ట. మాకు మీ ప్రాణం కావాలి, నువ్వు తచ్చిపో అన్నట్టు. అప్పుడు అర్థమైంది, బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంద్రాదులు తన చంపడానికి వచ్చాయని అర్థమైంది. కానీ ఏ వేషంలో వచ్చినా బ్రాహ్మణికి మాటిచ్చాక తప్పకూడదు, అసలు మాటంటే తప్పడు ఆయన. సరే అని వెంటనే అప్పటికప్పుడు నేల మీద పడుకుని గర్భం మీద ఇదిగో నా ప్రాణాన్ని తీసేసుకుంటున్నాను అని ప్రాణవాయువుల్ని గొప్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి కింద నుంచి పైదాకా ఒక్కొక్క వేలు తచ్చిపడిపోయింది. కదా యోగాభ్యాసంతో ప్రాణం విడిచిపెట్టేచ్చు, అప్పుడు ఏమవుతుందంటే ముందు కాలివేళ్లు ఖర్చు పడిపోతాయి, అక్కడి నుంచి క్రమక్రమంగా ప్రాణం పైకి వచ్చేస్తుంది. అలా పైదాక వచ్చి సహస్రార కమలం పేలిపోయి ఇక్కడి నుంచి ప్రాణం పైకి వచ్చేస్తుందన్నమాట. అలా యోగాభ్యాసంతో కొండలని ప్రేరేపించి తలని మూర్ధాన్ని ఛేదించుకుని వెళ్ళిపోయాడు. ఆ రకంగా ఇంద్రాది దేవతలు ఆతుర భూసుర గతి, ఏదో కష్టంలో ఉన్న బ్రాహ్మణుల రూపంలో పురుహూతాదులు ఇంద్రాదులు తన్ను వేడ తనని అడగ ఒది కొండదు సంతోషంతో తీసేసుకోండి అన్నాడు. పైగా ఏడుస్తే లేదట, నీ తండ్రి ఇచ్చే ఆయు, నీ నాన్న విరోచనుడు ఆయుర్దాయం ఇచ్చేశాడు, ప్రాణం ఇచ్చేశాడు, అంత గొప్ప తండ్రి కుమారుడు మీరు అంటే హంసలు ఎంత గొప్ప వాళ్ళు ఆలోచించండి. అసలు చాలా మందికి ఈ విషయం తెలియదు, నేను చెప్తే గానీ ఇదివరకు కూడా చెప్పాను కాదు, కొంతమందికైనా తెలిస్తే తెలిసి ఉండవచ్చు గాక, మరి అక్కడ ఎవరికీ తెలియదు. అంత అత్యద్భుతమైన దివ్యశక్తి కలిగిన వాళ్ళు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, ప్రహ్లాదుడు ఒక గుణం కలిగిన వాడు అంటే ప్రహ్లాదుడు కొడుకు కూడా అంతే. ఆయువు ఇచ్చాక ఏ తన్మాత్రుడవి నీవు ఈ లోకమున, నువ్వు మాత్రం సామాన్యుడవా, అసాధారణ శక్తి కలిగిన వాడి నీవు, ఏలితివి మూడు జగములు తోలితివి ఇంద్రాది సురల తొల్లితి వాదిం బోలితివి సుగుణశీలత సోలితివి పిశాచ రాక్షసుల రక్షింపం, ఇంద్రాది రాక్ష దేవతల్ని జయించిన మహావీరుడివి నువ్వు, మూడు లోకాలని జయించిన వాడివి, దేవతలను జయించి మూడు లోకాలు పరిపాలించిన మహానుభావుడివి, ఇంకా దాతృత్వంలో ఈ పెద్దవాళ్ళను మించిన వాడివి, ఈ రాక్షసుల్ని రక్షించడానికి చాలా కష్టాలు పడ్డావు. నిజంగా రాక్షసులని రక్షించడం కోసం ఆయన పడే పాటలన్నీ నీకు, నీలాంటి మహానుభావుడి దగ్గరికి రావడమే నా అదృష్టమయ్యా. ఆ బ్రహ్మానందం, అసలు నేను చెప్తున్నాగా మీ వంశంలో ఒకరిని మించిన వారు ఒకరు తప్ప ఎవరు ఎవరికి తీసిపోరయ్యా. అటువంటి నువ్వు నన్ను ఏం కావాలో కోరుకోమంటున్నావు, నేనేం కోరుకుంటాను, నువ్వు గొప్ప దాతవి అంత మాత్రమే కోరుకుంటానా. నేను కూడా చాలా గొప్పవాడిని ఒకప్పుడు, ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేక యాచనకు వచ్చాను. తర్వాత నువ్వు ఇంకోటి అన్నావు, నువ్వు ధారణీఖండం కావాలా, బట్టలు కావాలా, వన్యములు కావాలా, గోవులు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, నాకేం వద్దన్నాడంతే. గొడుగో నాకేం కావాలి, ఒక కొడుకు ఎండలో వెళ్ళినప్పుడు కదిలిపోతాయి, ముఖం అంతా వేడెక్కి పోతుంది, అందులో ఈ మధ్యలో డైరెక్ట్ గా సూర్యుడి కిరణాలు ముఖానికి తేలితే ముఖాలకు మత్తలు కూడా వస్తాయట. అందుకని ఎండలో వెళ్ళేటప్పుడు బాధ లేకుండా ఉండడానికి ఒక గొడుగు ఇస్తే చాలా, అయ్యో నేను పిడుగులేగా ఆ గొడుగు వేసుకు తిరుగుతా. గొడుగో జన్నిదమో, తెగిపోతే మళ్ళీ వేసుకోవడానికి యజ్ఞోపేతం గొడు కావాలి, ఒక యజ్ఞోపేతం ఇప్పించు. కమండలు, చేతిలో కమండలు ఉంటే నీళ్లు ఉంటాయి, తాగడానికి ఇవరికి వస్తాయి, చెప్పడానికి ఇవరికి వస్తాయి, చక్కెర ఎగితే చెప్పించడానికి ఇవరికి వస్తాయి, అంచేత ఒక కమండలం ఇప్పించు. నాకు ముంజయో, దర్భంలో ముంజ దర్భాలు ఒక దర్భం ఉంది, ఆ దర్భలు ఇస్తే నడువు కట్టుకుంటాను, యజ్ఞానికి దొరికి సంకలం పెట్టుకుపోతాను. దండమో, లేదా కర్రీ, దండం అంటే మామూలు కర్ర కాదు, కొంచెం జపం చేసుకోవడానికి పెట్టుకోవడానికి కొరకు వచ్చే దండాలు, మునీంద్రుల దండాలు, అదొకటి ఇప్పించు. ఒడుగే నెక్కడ భూములెక్కడ, నేను చూస్తే బ్రహ్మచారిని, నాకు భూములు ఎందుకు, ఏ వ్యవసాయం చేయడానికి చచ్చిపోతారు పొద్దున సాయంకాలం దాకా, అందులో మొక్కలయ్యేది మరి నీళ్లు తడపాలి, ఏ దిక్కుమాల భక్తులకు అప్పగిస్తే ఏ మొక్క దొక్కేశారు అండి, అదే ఈ భాగాలు నేను పడలేదు నాకు బాగుంది. కరులు ఏను విభాగం బాబు, ఏను ఎక్కుదాం అంటే మరి కొట్టేయండి పైకి ఎక్కడానికి, మళ్ళీ విచ్చిరేసి ఎక్కాలి, ఏను విలువ తొండంతో కింద పడేసిందంటే చచ్చిపోతాను. అంటే ఏనుగు పోషించడం కూడా కష్టం, ఏనుగులు ఇస్తే ఒక్క ఏనుగు కసిపతి గురువు గారికి దానం ఇచ్చారంటే ఇంక మళ్ళీ దాన్ని పోషించుకుంటూ పొందుతాడంటే ఎవడన్నా, అంటే ఎవడ మీద మీకు మంట ఉంటే ఏనుగులు వాడికి దానం ఇవ్వండి. వామాక్షులు అమ్మో, ఇక పెళ్లి చేస్తానంటావా, ఈ పెళ్ళతో ఏం పడలేదు బాబు, రోడ్డు అది లేదంటుంది ఇది లేదంటుంది, అమ్మగడకు మాట నన్నే బజార్కి తీసుకెళ్ళి అంటుంది, బుడగలు అంటుంది, గొడుగులు అంటుంది, వాళ్ళు తెక్కరైతే నేను లేకపోతే నీ సంగతి తెలుస్తుంది అంటుంది, నేను పడలేదు. ఓ ఆమాహక్షులు అంచేత రామాసం, అశంభులు ఎక్కడ, కుర్రం కుర్ర మీద ఎక్కి నేనేం తిరుగుతాను, రాత్రి కూడా కుర్ర ఎక్కి పెద్దలు కొందరు ఉంటారు, నేను పగలు ఎక్కలేను రాత్రి ఎక్కలేను కుర్ర వల్ల కాదు. నిత్యోచిత కర్మం ఎక్కడ, రోజు నేను చేసుకునే జపతపాలకి ఎందుకు సంబంధం లేవు, పనికిరావి మదాకాంక్షామితం మూడడుగులు మేరయ్య. ప్రవచిచ్చుటది బ్రహ్మాండము నా బాలికి. నేను ఒక్క మూడు అడుగులు అడుగుతాను, ఒంటివాడ నాకు ఒకటి రెండు అడుగులు. నేను ఒంటరి వాడిని, నాకు ఒకటి ప్లస్ రెండు అంటే మూడు అడుగులు ఇస్తే కాదు, ఎంత మించిన కష్టం. ఐ వాంట్ ఓన్లీ 3 feet. నేను ఉండదే మూడు అడుగులు పడుగు, మూడు అడుగులు పడుకున్న నాకు మూడు అడుగులు లేవతారు. హాయిగా పడుకుంటారు. ఎవడైనా వాడు ఎంత పడుకున్నాడు అంత లేవతారు. ఎంత పడిగినా 6 అడుగులు 7 అడుగులు లేవతారు. చివరకు ఇంక అంతకుమించి మిగతా వాడితో వస్తుందా గోవాలి తప్ప. ఏ ఊళ్ళో ఏమున్నా కూడా వచ్చేది మన ఒళ్ళు కూడా రాదు. ఈ ఊళ్ళో ఉన్న వస్తువులు ఏమొస్తాయి? నాకు 3 అడుగులు చాలు. ఐ వాంట్ ఓన్లీ 3 feet. నేను కోరుకున్న కోరిక అన్నలో అక్కడ ఒక మాట ఉన్నాడు, మన ఆకాంక్షామితము, నేను కోరుకున్న పరిమితమైన కోరిక. మితము అంటే పరిమితం, కొంచెం అవధి. కానీ ఇందులో నేను సవర్ణ దర్శించండి, మన ఆకాంక్ష అమితం, నా ఆకాంక్ష అమితమని కూడా విడదీయచ్చు. ఇచ్చాడ నేను 3 అడుగులు అడుగుతున్నాను అనుకుంటున్నామో, అది ఎంత అని ఎవడో లెక్కట్లేదురా. అంత అటువంటి భూమి ఒక్క 3 అడుగులు ఇస్తే చాలు, కాదనకుండా ఇస్తే చాలు. నిజం చెబుతున్నాను, అది నాకు ఇస్తే బ్రహ్మాండం పునాపాలిక. నువ్వు బ్రహ్మాండం అంతా ఇచ్చి వ్యక్తి అంటే నిజమే చెప్పాడుగా. నువ్వు 3 అడుగులు నాకు ఇస్తే ఆ కోరిక ఎంత చెప్పలేము, బ్రహ్మాండం అంతా నాకు ఇచ్చేసినట్టే, అంతా ఇచ్చేసినట్టే. స్వామి అసచ్చాటనమే. అప్పుడు ఏంటది, అయ్యయ్యయ్యో ఏమిటయ్యా ఇంత అమాయకుడివి, నా అంత వాడి దగ్గరకు వచ్చి 3 అడుగులు అడుగుతావా? మరీ కొద్దిగా పద్మాకర్ గారి అమాయకుడు నువ్వు. వసుధాఖండము వేటితో భూఖండం అంతా కొడుకు పంపించేస్తాను, ఆసియా ఐరోపాన్ని ఇచ్చేస్తాను. గజములో వాంచితో గుర్రాలు ఎరుగులు కొనుక్కోవాలి హాయిగా. బోల్డ్ ఎరుగులు ఉన్నాయి పట్టుకుని పర్వాలా, వాటిని పోషించడానికి కూడా డబ్బిస్తారే పర్వాలి. వాసుల దశలు ఊగిల్చితో లేదా గుర్రాలు కొనుక్కోవాలి. యువతులను వీక్షించి కాంక్షించితో బ్రహ్మచారి కనుక మంచి అందమైన స్త్రీ ఎవరు చూపిస్తారు, ఎవరికి కావాలని చెప్పి గుడెట్టించేస్తాను. మంగళసూత్రాలు అన్ని నావే, కళ్యాణ వస్తు కార్యక్రమంలో నీ పేరు నమోదు చేయించి పెడి చేసేస్తాను. పసి బాలుడము నెరవీవటుగా నీ భాగ్యం బులిపాటిగాక అసురేంద్రుండు జగత్రయం బడుగా అసురేంద్రుండు పదత్రయం బడుగా నువ్వు పసిపాలుడు అడగడం చేత కాదు, ఇంతే నీ అదృష్టం. నా దగ్గర వచ్చి 3 అడుగులు అడుగుతావా? అయినా నువ్వు అమాయకంగా 3 అడుగులు అడిగితే నేమాత్రం పోలే 3 పట్టుకొని అంటానా? అదే ఇంకేదన్నా కొడుకో, అంతేగాని నేను ఇలా అన్యాయం చేసి పంపిస్తాను. అనగా అయ్యా నువ్వు మాటిచ్చి 3 అడుగులు, ఆ 3 అడుగులు ఇస్తాను, నేను ఇంకా మెయింటైన్ చేయలేనయ్యా, భూములతో పడలేను, రిజిస్ట్రేషన్ చేయించాలి, మళ్ళీ ఎవడో ఎవడ అక్కడ ఇస్తే అదో తట్టుకోలేము, పైగా అద్దెకిస్తే నెలసారి అడ్డిస్తారో లేదో తెలియదు, ఇల్లు పాడు చేసుకున్నారేమో అని విధంగా ఉత్తేరా ఇంట్లో ఉన్న తర్వాత మళ్ళీ ఇంకో తోటకెళ్ళాల్సి వస్తే ఈ ఇల్లు ఎవడ పాడు చేస్తున్నాడో విధంగా, మొక్కలు ఏమైపోయా విధంగా. నారాగందరవాడ ఈ పొలాలకు అసలు పడలేను నేను, పైగా పొలాలు కౌలుకిస్తే వాడు ఆక్రమిస్తాడేమని అవసరాన్ని నమ్ముకుందామంటే అమ్మపోతే అడవి కొనబోతే పనిని, ఈ వాదన నేను ఎందుకు పడతాను బాబోయ్. పైగా వాస్తు సరిగ్గా చూడకుండా ఇల్లు కట్టుకున్నందులో ఉంటే మళ్ళీ అదో పడవ. పైగా ఎవడికి వాడే వాస్తు పండితులందు వచ్చి వాస్తు పక్షి, వాస్తు పెడక, వాస్తు బ్రహ్మచారి, ఇలాంటి బిరుదులు ఉన్నటువంటి వాస్తు పండితులంతా వచ్చి నైరుతిలో ఎత్తుపెట్టు, ఈశాన్యంలో పర్వం పెట్టు అని లైవ్లో చెబితే మళ్ళీ అదో బ్యాంక్ అక్కడి నుంచి నాకు లేనిపోతే దీనివల్ల ఇది వచ్చిందేమో అని. నేను ఈ బాధలు పడలేను నాయన, నీకు పుణ్యం ఉంటుంది నాకు ఏ ఇవ్వద్దు. ఐ వాంట్ ఓన్లీ 3 feet అన్నాడు. ఆయన నవ్వుకున్నట్ట. ఇదంతా వింటే పక్కన నుంచి గురువు గారు శుక్రాచార్యులు వారు అప్పుడు ప్రస్తుతం అక్కడా చేయలేదు. శిష్యుడి మీద అభిమానం కదా, ఎంత చెడ్డ ఈ శిష్యుడు, ఎంత మోసం చేసినా గురువు గారి దగ్గరికి రాకపోయినా గురువు గారు తిట్టుకున్నా దొంగనాడు కదా ఆయన. ఈ గురువుని శిష్యుల వ్యామోహం పోదు, ఎందుకంటే పిల్లలు తిట్టుమాలు పడదు. అదే గురుజ్ఞానం అంటే. ఈ శిష్యుడు బుట్టలో పడిపోతున్నాడేమో అని శుక్రాచార్యుడికి భయం వేసిపోయింది. అర్థమైపోయింది వచ్చినాడు విష్ణు అని. ఆ సంభాషణ బట్టి ఇంత కూడా అనుమానంగా ఉంది. మామూలు పడితే ఈ కాంతి ఉంటుందా, ఇంత బాగా మాట్లాడతారా అనుకుని మరి నీ అమ్మకడు మన శిష్యుడు అయినారా పక్కన గుర్రం ఉందా లేదా, ఎవడు వస్తున్నాడు దేని పడితే ఇచ్చేస్తాను అన్నదేనా, ఇక్కడ పక్కన గురువు ఉంది ఒకనున్నా నన్ను చూసుకోవాలి అని అడ్డదేవుడు గురువు గారు యజ్ఞంలో ఉండగా దానం ఇవ్వాలి బ్రాహ్మణ భక్తి ఉండాలని మీరే చెప్పారు కదంటే, నేను చెప్పేది బ్రాహ్మణ భక్తి, కపట బ్రాహ్మణ భక్తి కాదు. ఈ వచ్చిన వాడు బ్రాహ్మణ గుడ్డాదో లేనుకోని గొడవ కొంప కొల్లేరు అయిపోతుంది, కొల్లేరు ఆక్రమించినట్టుగా ఈ జనాలు చేపంతరం తగ్గేసినట్టుగా తగ్గేస్తాడు నీ భూమి అంతా జాగ్రత్త. ఆ వచ్చిన వాడు విష్ణువయ్యా, విష్ణువు సర్వలోక వ్యాపకుడు అనంతుడా, మూడు అడుగులు అడిగితే త్రివిక్రమ స్ఫురణ వాడి విశ్వమున్ నిండుతో మూడు అడుగులతో లోకాలన్నీ లేపించి ఆక్రమిస్తే అప్పుడు నువ్వు ఎక్కడంట, ఎక్కడ ఉండడానికి స్థలం ఉండదు అని చేత ఓటు కులములు తేజము విశ్వములు నిలుపు నీకుచ్చుండు విశ్వం అల్లతింబోటు త్రివిక్రమ స్ఫురణ వాడి విశ్వములు నిండుతో కలడేమనుకున్నాడు ఆకన్యూపు నా పల్లుకు పోయి రాజా కులం నిలబెట్టుకో, నీ వంశం నిలబెట్టుకో, నీ తేజస్సు నిలబెట్టుకో, నీ ఐశ్వర్యం నిలబెట్టుకో, ఈ కుబ్జుడు ఈ కొట్టాడున్నాడే విశ్వంభరుడు విశ్వవ్యాపకుడు విశ్వమంతా నిండినవాడు విశ్వమంతా పోషించేవాడు విష్ణువు, వాడు గనక విశ్వంభరుడి లోకమంతా వ్యాపించేస్తే ఇకప్పుడు కలడే మనుకొనకడు నా పొందుకులాకర్ణి నా మాటలు ఒక్కడు వాడు ఆపలేడు. వలది దానము గీనము పొగుపు అవన్నోత్తమ వద్దీ దానము లేదు గీనము లేదు, కావాలంటే పద్మాగర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు 5 ఎకరాలు ఇచ్చేసుకో అంతే నేను అనవసరం విడిపో బ్రహ్మచారి గట్టి. ఇలా గురువు గారు ఇంకేమన్నాడు, ఒకవేళ అసత్యం ఆడటం తప్పనుకుంటామేమో, శిష్య నాకు జ్ఞానం ఉన్నది, వేదం చెప్పిన మాట ధర్మశాస్త్రం చెప్పిన వాడు చెబుతున్నా వీరు, ఒక్కొక్కప్పుడు అసత్యం ఆడకూడదు కానీ ఒక్కొక్కప్పుడు అబద్ధం ఆడవచ్చు, కొంప మొత్తం నాశనం అయిపోయేటప్పుడు వాది జాక్షులందు వైవాహికములందు ప్రాణమాన విత్తభంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు వంకవచ్చు అహము పొందదధివా. ఆడవాళ్ళని రక్షించేటప్పుడు అసత్యం ఆడచ్చాడు, స్త్రీల విషయంలో అసత్యం ఆడచ్చాడు, వైవాహికములందు పెళ్లిలో కూడా అంతే. అమ్మాయి బిఎస్సీ ఫెయిల్యూర్ అయితే బిఎస్సీ ఫస్ట్ క్లాస్ అండి, డిస్టింక్షన్ అండి అని అబద్ధం, పర్వాలేదు ఏం పంపుకోలేరు. అమ్మాయికి పాతి కాసులు గొలుసు చేయించావు రోల్డ్ గోల్డ్ అది, కానీ గోల్డ్ గొలుసు చేయించామండి అని చెప్పి పెళ్లి చేసే పర్ల తర్వాత వెళ్ళాక వాడు గీటర్ ఇట్టే ఏడుస్తాడు వాడు బాటలు వాడుతాడు. అమ్మాయికి బంగారం పెడతామంటే దొంగ బంగారం కూడా పెట్టి మరి పెళ్లి కాబట్టి అవ్వాలి కాబట్టి. అమ్మాయికి నల్ల కట్టు ఉన్నా సరే అయ్యి అవే అమ్మాయి ఏమిటి పద్మాక్షండి అని చెప్పేవారు. ఇప్పుడంతా ఇంటర్నెట్ పెళ్లిలే కదా, ఇంటర్నెట్ పెళ్ళిలో మంచి మేకప్ వేసి ఫోటో పెట్టేస్తారు, వచ్చిన తర్వాత చూసి ఇదే గౌడిగేడి కూడా తెలిపిస్తాడు, అందులో మాత్రం ఒక తెల్లగా విశ్వసాలు ఆడిపోతుంది ఒకటి ఇప్పించుకుంది. ఆ మధ్యలో ఇంటర్నెట్ పెళ్లిలో పెళ్లి కొడుకు చూసి వరించారు, తాంబూలం వచ్చే ఉంది జరిగింది ఎలా అర్థంగా జరిగింది, ఇందులో నేను అమ్మంత కూడా అసత్యం చెప్పట్లా. చీరా పెళ్లి కొడుకు వచ్చాడండి సరిగ్గా ఆ ఎంట్రన్స్ గేట్ అంతా మన ఎదురుకుంటూ చూడ గేటుకి సరిపోతాడు అనమాట, అలా ఊపుకుంటూ వచ్చాడు ఇలా గున్న ఎందుగండి బాబు గున్న ఎందుగండి అని పాడుతాడు. ఈ పెళ్లి కూతురు తల్లి పెళ్లి కూతురు అందరూ అడివెత్తి పైన ఉండిపోయారు. ఈ మధ్యనే సినిమాల పట్ల జరిగింది అనమాట, ఆ సినిమాల పట్ల శ్రీరామ్ గారు
ఆయనకే ఒక మిస్ చేయట్లేదు. ఏదో పెళ్లి కొడుకు అనుకున్నాం, రాజు కొనుక్కున్నాం అంటే ఇంటర్నెట్ లో ఫోటో చూసి ఫోన్లో చూసేసి మొత్తం సెర్చ్ చేస్తున్నారు. తాంబూలం వచ్చేవాళ్ళకి ఇంకేం ఆటలు లేకుండా ఇక తర్వాత ఏం చేస్తారు, తాంబూలంలో తాంబూలాలు కూర్చున్నారు, తరుగు తెచ్చారు, పెళ్లి అయిపోయింది. పెళ్లి అయ్యాక వాడి పాటలు కింద మీద పడతారు, వేరే విషయంగా కుర్రాడు అంత పూర్వం ఈ డోర్ మాత్రమే పట్టేవాడు కాదు, ఇప్పుడు మొత్తం ఈ చోటు తెచ్చేవాడు దాకా పెరిగాడు. అత్తారి భోజనం తిన్నాక అంచేది ఈ హోటి అంచేది ఎప్పుడు ఎవడెలా ఉంటాడో అని తెలియదు మా ఇద్దరు కూడా. అంచేది పెళ్ళిళ్ళల్లో హుషారుగా చెప్పి చమత్తారు, కుర్రాడు సన్నగా ఉన్నాడండి, ఎక్కువ బరువు ఉండదండి, కేవలం 25 గ్రాములే బరువు ఉంటాడండి, వాడు 250 కేజీలు ఉన్నాడు. పెళ్ళిళ్ళల్లో అసత్యవాడు వచ్చాడు. ప్రాణమాన విత్త భంగా మందు, ప్రాణం పోయేటప్పుడు కూడా అసత్యవాడు వచ్చాడు. మన ప్రాణం ఎవడన్నా తీయడానికి వచ్చాడు, ఏమాయి కోనయ్యా మీకు కోసేస్తారని ఎవడో కత్తుకొస్తే నేను బానే కదా, బానే ఎక్కడ ఉన్నట్టు అది వాడేనని చెప్తే మీరు అటు పడతాడు మనం తప్పుకోవచ్చు. ప్రాణం పోయేటప్పుడు అబద్ధం ఆడుతుంది. గౌరవం పోయేటప్పుడు కూడా అప్పులు వాళ్ళు వచ్చి గౌరవం తీసేస్తారు, పరువు తీసేస్తాం వస్తే అప్పుడు కూడా ఎంతకంటే లేదని చెప్పు వచ్చిందంటే అది రేపు కుదిరి కోతులు వస్తుందన్న రాత్రి రాత్రి పారిపోవడం మరి కనపడకుండా. అంటే అప్పులు ఎగరావం పెట్టడానికి అవసరమైతే గౌరవం పోయేటప్పుడు అసత్యం ఆడేది. నిత్తభంగ ముందు డబ్బులు పోతున్నప్పుడు కూడా అంతే, ఒక్కొక్కడు ఉన్న డబ్బులు పట్టుకెళ్ళి తిరిగేవాడు. అందుకని వాడు రోజు వచ్చి పంపిస్తామంటే నా 100 నా దగ్గరే ఉంది, 100 పావలా అంటే మళ్ళీ వాడు రాడు. ఏబులు 100 ఉంది కానీ డబ్బులు పోతున్నాయి కనుక అసత్యం ఆడ. చకిత గోపురాత్ర జన్మ రక్షణ మందు, గోవులు బ్రాహ్మణోత్తములు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని రక్షించడానికి కూడా అసత్యవాడవచ్చు. అటువంటప్పుడు బొంకవచ్చు, అబద్ధమాడవచ్చు, అడము పొందద దీప, నీకు పాపం రాదన్నాడు. అప్పుడే ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఆయన కథ విశేషాలన్నీ మిగిలినవన్నీ రేపు చెప్పుకుందాం. రేపు కూడా నాకు 6:30 to 8 కరెక్ట్ గా టైం పాటిస్తున్నాం కదా, మీరందరూ కూడా అలాగే మేకాలో కూడా వచ్చి
అంగీకరించిన అహిరంబు పోగుతో అమృతంబు కాదు లేదని నన్ను మనం ఒకసారి అంగీకరించాక